హరి చూచిన సిరి చూడదు, హరి చూస్తే లక్ష్మి చూడదు. సిరి చూచిన హరియు కనడు, ఈ లక్ష్మి చూస్తే ఎంత కృష్ణుడికి కూడా సిగ్గేసిందిట. కొత్త పెళ్లి కూతురు పక్కన ఉంటేనండి ఎంత గొప్పవాడికైనా సిగ్గేస్తుందట, కొంచెం సిగ్గు నోటి ఉండేది రండి పూర్వం, అందుకని అలా సిగ్గుపడ్డట ఆయన. సిరి సిరి హరి 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 సిరుల యొక్క లక్షణములు ఆ హరికే తెలుసు అంటాడు ఆయన. హరిహరి హరిమాయ ఒక్క హరియే ఎరుగున్ హరిహరి, ఈ హరిమాయ ఈ లీల హరికే తెలుసు. ఈ కాసేపు అలా కింద పైన చూసుకున్నాక తర్వాత గడ్డం కింద చేయబెట్టి ఇంకెందుకు లేసిగ్గు, కాస్త మాట్లాడకూడదా అన్నాడు. ఆవిడ స్వామి అనబోయింది. ఈలోపు వెనకాతల నుంచి దబ్బ 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 శబ్దం అయ్యింది. తీరా కష్టపడి వీడు మాట్లాడుకుందామంటే ముచ్చటగా ఆ శబ్దాలు ఈ మాటల్ని కాస్త మింగాయి. ఏమిటా శబ్దాలా అని రుక్మిణి అలా చూసింది. ఇంకేముంది, జరాసంధాదులు భయంకర సైన్యంతో వెనకాతలు పడి వచ్చేస్తున్నారు. ఎప్పటిదాకా కృష్ణుడితో మాట్లాడదాం స్వామి అందాం అనుకున్నవాడు వణికిపోయింది. ఎంతైనా స్త్రీ కదా పాపం, అందుకని వణికిపోయి స్వామి ఏమి అంది రుక్మిణి. నీకెందుకు భయం, నేనున్నాను కదా, అసలు మనం ఏం చేయక్కర్లేదు, నీకు నాకు ఏ ఇబ్బంది లేకుండా ఈ ఇబ్బందిలో నుంచి బయటపడేందుకు అడుగు మా వాళ్ళు అటు చూడన్నట్ట. ఆ వైపు నుంచి ఎవరు వచ్చారు, బలరాముడు మహాసైన్యంతో దబదబాని మరోవైపు నుంచి చచ్చిపడిపోయాడు. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు, మన దారిని మనం పోదామన్నాడు. కొత్త పెళ్లి కొడుక్కి రవ్వంత ఇబ్బంది లేకుండా బలరాముడు వచ్చి చక్రం అడ్డేశాడు అనమాట. కృష్ణుడు రథం తొలగిపోయాడు. ఈ సైన్యానికి యాదవ సైన్యం వచ్చి పెద్ద సముద్రంలో ఢీకొట్టింది. ఇక చూడండి ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ మహాయుద్ధంలో బలరాముడు విజృంభించి హసిత హరిని ఇలని భవసనము విశాల కఠిన సమనయనాద్రిపరి లసితము మేఘోల్లసనము వహింపకర కెసలయము హేమమణి విసర వలయద్యుతులు దశల తొడలందుం పసలు గురియంగ బలుడు దర హసితము ముఖాద్యమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడిం విసలి కసి మసగి శత్రువుల నసులకు బాపెం. ఈ పద్యానికి లయ విభాతి అని పేరు అన్నమాట. చాలా అత్యద్భుతమైన పద్యాలు, ఇది గొప్ప పద్యం అనమాట. ఆ బలంగా అమాంతంగా చిరునవ్వు నవ్వుతూ పెద్ద ఎక్కువ కష్టపడేవాడు కదా యుద్ధం చేసేటప్పుడు బలరాముడు. కొంతమంది ముఖం చెట్లు చేసి యుద్ధం చేస్తారు, ఆయన చిరునవ్వుతో యుద్ధం చేస్తాడట. ఆ యుద్ధం కూడా ఓ చేతితో నాగలి ఒక చేతితో రోకలి, ఈ నాగలితో అలా వేసి ఓ 100 మందిని నా ముందుకు లాగి కొబ్బరికాయలు పగలు కొట్టేట్టుగా డబడబడబడబ రోకలతో తలకాయలు పగలు కొట్టేయడం. ఈ విధంగా ఘన కాల అయసమయ మృత్యువులా కనపడుతున్న అయసమయం అంటే ఇనపమయమైన ముసలము వడిం విసరి, ముసలాన్ని విసిరి రోకలు విసిరి కసి మసగి శత్రువుల అశువులకు బాధ్యం. కసితోటి రెచ్చిపోయి చీల్చి పారేశాడు. ఇంకా యాదవ సైన్యం కూడా సహజంగా వాడంతా దేవతా స్వరూపాలు, అందులో పక్కన బలరాముడు ఉండే ఉన్నాడేమో మరింత రెచ్చిపోయారట. ఆ పూట మొత్తం ఈ జరాసంధాదుల యొక్క సైన్యం అంతా కాళ్ళు విరిగిపోయి చేతులు విరిగిపోయి నడుములు విరిగిపోయి పొట్టల్లోంచి ప్రేగులు బయటకు వచ్చి తలలు పచ్చడైపోయి నెత్తురు వరద అయిపోయి ఆ నెత్తురు వరదలో కొట్టుకుపోతున్నాయి చచ్చిపోయిన వాళ్ళ చేతులు. ఆ నెత్తురేమో ఒక ప్రవాహంలో ఉందిట, చచ్చిపోయిన వాళ్ళ నెత్తురే ఒక నది. ఆ నదిలో చేతులు కొట్టుకుపోతున్నాయి, తెగిపోయిన చేతులు, అవి చేపల్లో ఉన్నాయి. ఈ తలకాయలు కొట్టుకుపోతుంటే పైన చుట్టూ నాచులా ఉంది, పాచి పెట్టి ఉంటుంది కదా మెట్లకి, అలా నాచులా ఉంది. పెద్ద పెద్ద కడేబరములు మొసళ్లలో ఉన్నాయి. అంత భయంకర నదీ ప్రవాహంలో రక్తం ప్రవహించింది. అంత ఘోర యుద్ధం చేయగానే ఎవరికి వాడు బతుకుంటే బత్సలాకు కోసుకు తినొచ్చు, చస్తే సాధిస్తాం అని పారిపోయారు. అలా పారిపోవడంలో ముందు జరాసంధుడు, ఆ వెనక తన దంతభక్తుడు, ఆపై విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు తలోదారిన పోతూ తోట కలుసుకున్నారు గుర్రాల మీద పారిపోయి. ఇంతలో పాప వాళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది. ఒరే మనందరం పారిపోయి వచ్చాం, అసలు పెళ్లి కొడుకు ఉన్నాడా లేడా, వాడేమయ్యాడో ఈ హడావుల్లో, పాపం యుద్ధానికి వచ్చాడు, ఎంత ముచ్చట పడిపోయాడో పిచ్చిమీనుగా, ఆ ముచ్చటంతా పోయినట్టుంది అనుకుని అందరం ఏడి శిశుపాలుడు అని పక్కన చూశారు. దూరంగా వస్తున్నాడు గుర్రం మీద, ఏడుస్తూ వస్తున్నాడు. వికెట్లు పడిపోతే పడిపోయిన బంగ్లాదేశ్ వాళ్ళ మొహంలో ఉందన్నమాట వాళ్ళ ముఖం. వాడు ఏడుస్తూ వస్తూ ఉంటే వెంటనే జరాసంధుడు వెళ్ళి, ఏమిటయ్యా బతికే ఉన్నావా, పగతుర్ర చేతిలో పడ్డాక ప్రాణముతో ఓడుతనున్నవాడవే అన్నట్ట. నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నా, ఓరి నువ్వు చావలేదా, శత్రువుల చేతిలో పడక ప్రాణంతో ఉన్నావా అన్నాడు. అంటే అసలు నేను చచ్చిపోవాలి మీ కోరిక అన్నాడు వాడు. చావు దెబ్బలు తిని వస్తూ ఉంటే బతికేవా సంతోషం అంటే కాదు, శత్రువుల చేతిలో పడక ప్రాణంతో బతికే ఉన్నావా అంటే కొంచెం ఎలాగైనా బాధే కలిగించింది వాడికి. అప్పుడు ఏడుస్తూ ఉంటే భోరుమని మామూలుగా ఏడవలేదండి. వాడి జీవితంలో పెళ్ళి అవ్వదేమో అనుకుంటున్నాడు వాడు. అటువంటి టైంలో ఇటువంటి బంగారం లాంటి పెళ్ళం వస్తే అంత బంగారం పోతే ఏమైపోతాడు మరి? అందుకని వాడు తట్టుకోలేకపోతూ ఉంటే జరాసంధుడు కన్నీళ్లు తుడిచి, ఎందుకయ్యా ఏడుస్తావు, బ్రతుకవచ్చు వడల ప్రాణముండిన బ్రతుకు కలిగనే నీ భార్య కలదు, బ్రతికి దీవు భార్య పట్టు దయ్యమెడుందు, వగవ వలదు చైత్య వగవ వలదు. శరీరంలో ప్రాణం ఉంటే ఎలా అయినా బతకచ్చు. ఎక్కడో చాటుకు వెళ్ళి పద్మాగర్ గారు పురాణం చెప్తున్నప్పుడు ఇంత ప్రసాదం తింటూ బతకచ్చు, బచ్చనాకు కోసుకు తిని బతకచ్చు. ప్రాణం ఉంటే ఈ పెళ్ళం కాకపోతే ఇంకో పెళ్ళం వస్తుంది, నువ్వు బతికావు, సంతోషించు. భార్య పట్టు దయ్యమెరుంగు, భార్య సంగతి ఆ దేవుడికి తెలుసు. ఏడవకు ఏడవకు, వాళ్ళకి రోజులు బాగున్నాయి కనుక ఇవాళ యాదవులకి కాలం బాగుండి మనల్ని జయించారు. మూడు లోకాలను జయించిన మనం ఎక్కడ? మన చేతిలో చావు దెబ్బలు తిని ఒకప్పుడు ఓడిపోయిన యాదవులు ఏమిటి? ఇవాళ శ్రీకృష్ణుడు అండతో రెచ్చిపోయి మనల్ని జయించడం ఏమిటి? అంటే ఇదంతా మన చేతిలో లేదు, అంతా కాలప్రభావం. రేపు మనకి రోజులు బాగుంటాయి, అప్పుడు మళ్ళీ మనం వాళ్ళని జయించవచ్చు. కాలప్రభావంతో ఒక్కొక్కరికి విజయం, ఒక్కొక్కరికి అపజయం, ఒక్కొక్కరికి సంపద, ఒక్కొక్కరికి ఆపద వస్తూ ఉంటాయి. ఇదంతా కాలప్రభావం. నేను కృష్ణుడి మీదకి 17 మార్లు దండయాత్రకి వెళ్ళాను, 17 మార్లు ఓడిపోయాను, 18 మార్లు దండయాత్రకి వెళ్ళాను, నెగ్గాను. ఓడిపోయినందుకు ఏడవలేదు, విజయం పొందినందుకు అహంకరించలేదు. జయాపజయాలు దైవాధీనాలు, పోదాం అవకాశం చూసుకుని మళ్ళీ కృష్ణుడి మీదకి దండయాత్ర కడదాం అని ఓదార్చిన మీరు ఎందుకు చెప్పండి? పెళ్ళం అంటే వస్తుంది కానీ అటువంటి అందగత్తె పెళ్ళం వస్తా? అయ్యో రుక్మిణి రుక్మిణి, ఎందుకు అంత అందంగా పుట్టావు, అంత అందంగా పుట్టి నాకు దొరకకుండా ఎందుకు పోయావు అని ఏడుస్తున్నప్పుడు ఇక్కడ పోతల గారు అన్నారు తెలుసా, ఆలింగోలు పడిన వాని క్రియ వెచ్చను ఊర్చిన, అంటే చచ్చిపోతే పెళ్ళం ఒక అందగత్తె ఇష్టురాలైన భార్య చచ్చిపోతే ఏడ్చిన టేడ్చేటవాడు తప్పదు కనుక వెళ్ళిపోయాడు. ఈలోపు రుక్మిణీదేవి పెద్దమ్మగారు రుక్మి, వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినా వాడు మాత్రం వదల్లా, నా చెల్లెల్ని పరమ పరాక్రమవంతుడైన నన్ను లెక్క చేయకుండా ఈ గొల్లవాడు పట్టుకుపోతాడా, సారథి రథం తీసుకురా, వాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే అటు కాకుండా దొక్కదారిలో తీసుకుపో, కృష్ణుడు ఒంటరిగా పోతున్నాడు, వాడు అంతం చూస్తాను, నా చెల్లెల్ని తీసుకొస్తాను, ఇవాళ నా పరాక్రమం అంటే ఏమిటో లోకానికి తెలియజేస్తాను, నా చెల్లెల్ని వెనక్కి తీసుకురాకపోతే కృష్ణుడిని చంపకపోతే నేను మన నగరంలో అడుగు పెట్టను, కుండిన నగరంలో అడుగు పెట్టను అని భీష్మకుమారుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి ఒక రథమెక్కి మహావేగంగా అడ్డదారిలో ఈ అందరూ యుద్ధం చేస్తున్న వైపు కాకుండా మరో దారిలో వెళ్ళి కృష్ణుణ్ణి మహావేగంగా వెళ్ళి కలుసుకున్నాడు. ఆగు కృష్ణ ఆగు అని 3 బాణాలు కొట్టాడు. ఒక బాణం భుజం మీద కొట్టాడు, ఒక బాణం నుదుటి కొట్టాడు, ఒకటి నడుము మీద కొట్టాడు. ఆ 3 బాణాలు కృష్ణుడికి దిగితే ఆ దిగిన బాణాలు కృష్ణుడు పీకగానే కృష్ణుడికి ఎర్రగా నెత్తురు బొట్టు పెట్టినట్టుగా కనపడింది ఆ మచ్చలు. అలా కొట్టి ఇలా అన్నాడు వాడు, మా సరివాడవా మా పాప కొనిపోవ ఏ పాటి గలవాడవేది, వంశమెందు జన్మించితి వెక్కడ పెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడిరుగు, మాయహీనుడ నీవు మర్యాదలు లేవు, మాయగై కొనిగాని మలయరావు, నిజ రూపమున శత్రు నివగంబుపై పోవు, వసుధేసుడవు కావు వావి లేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువ వేలి వెలయ కాల శిఖిశిఖా సమాన శతశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. వరీను గవడవరా, మాతో సమానమైన వాడివా, మా పాపను ఎత్తుకుపోతున్నావు, ఏ పాటి కలిగిన వాడివి, నీ వంశమేవిది, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు నీకు కులముందా గోత్రముందా, మాయ లేకుండా బయటికి పోలేవు నీచుడా అన్నట్ట. ఇందులో వాడు తిట్టినవన్నీ ఆయనకి పొగడ్తలయ్యాయి. మా సరివాడవా అంటే మాతో సమానమైన వాడివి కాదు అని ఒక అర్థం. మా పాప కొనిపోవా, మా అంటే లక్ష్మి, లక్ష్మిని ఎత్తుకుపోయేవాడివి, లక్ష్మికి తగిన వాడివే సుమా అని ఒక అర్థం అనమాట. ఇంక రెండోది ఏమన్నాడు, మాయ గైకొని గాని మలయ్యరావు, ఆయన వైష్ణవమయ లేకుండా పుట్టడు కాబట్టి మాయ లేకుండా నువ్వు పుట్టవు అవతరించవు అని చెప్పకుండానే చెప్పాడు. రెండోది ఏమన్నాడు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, నీకు గుణాలు లేవు, దుర్గుణములు కలిగిన వాడు అని వాడు ఉద్దేశం. కానీ గుణరహితుడు అంటే నిర్గుణ పరబ్రహ్మ, వసుధేసుడవు కావు అంటే నువ్వు మహారాజువు కాదని పైకి అర్థం. నిజానికి ఆయన మహారాజువు కాదు, విప్రుడు కాదు, అసలు ఏమీ లేవు, అన్నిటికీ అతీతుడు అని అర్థం అనమాట. భూదేవికి భర్త అని ఒక అర్థం, నువ్వు భూదేవి వల్లభుడివి కానీ భూదేవి వల్లభుడివి కాదు, ఎవరితో ఏ సంబంధం లేదు, అన్నీ ఉన్నాయి నీవు. ఇక రెండోదేమిటి, ఎక్కడ పుట్టావని అడిగాడు. ఆయన ఎక్కడ పుట్టాడో ఎప్పటికీ అడిగి తెలియదు. ఆయన అభవుడు, పుట్టుక లేనివాడు. నీ గోత్రం ఏమిటి అన్నాడు. ఆయనకి గోత్రం ఏంటి, మరక్కని గోత్రాలు చాలా మంది తెలియక కృష్ణుడికి గోత్రమా అని అడుగుతారు. కృష్ణుడికి గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన అంతా ఆయన పెట్టుకుంటే తప్ప. శివపార్వతుల కళ్యాణంలో హిమవంతుడు నీ గోత్రం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వురుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చి, ఎవరన్నా మీకు బుద్ధి ఉందా, ఈ బ్రహ్మను అడగండి, ఈ విష్ణువుని అడగండి, ఆయన ఎలా పుట్టాడో ఆయన వాళ్ళకే తెలియదు, ఆయనకి గోత్రం ఏమిట్రా, మనమంటే ఏదో వశిష్ఠుడి నుంచో ఇంకో విశిష్టుడి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి వశిష్ఠ గోత్రం, అత్రి నుంచి వస్తే ఆత్రేయ గోత్రం అని చెప్పుకుంటాం తప్ప ఆయనకి గోత్రం ఏంటి పరమాత్మకి. కాబట్టి ఆయనకి కులం లేదు, గుణం లేదు, అన్నిటికీ అతీతుడు అని అర్థం అన్నమాట. నీ వంశం ఏమిటి, ఎక్కడ పెరిగావు, ఎందు జన్మించావు, ఎవడెరుగు అనే మాటలన్నీ ఆయన నిర్గుణ పరబ్రహ్మత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకా విడిచిపెట్టకపోతే ప్రళయకాలములో ఉన్న అగ్నిజ్వాలల వంటి పిడుగుల వంటి బాణాలతో నీ అంతం చూస్తాను అని పలకగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వి అమాంతంగా, బావా కంగారు పడకు అని తన బాణాలు ఎక్కుపెట్టి, కోదండం అనేటటువంటి శారంగం అనే కోదండం ఎక్కుపెట్టి, వాడు మూడు బాణాలు వేసినందుకు మూడు బాణాలతో వాడి టెక్కి మెరగొట్టాడు జెండాని. ఒక బాణంతో వాడు కూర్చుని ఉన్నటువంటి రథాన్ని కొన్న గుర్రాలను చంపాడు, మరొక బాణంతో సారథిని చంపేశాడు, ఇంకో బాణంతో వాడి కోదండం నరికాడు, వాడు ఇంకో కోదండం తీసుకుంటే దాన్ని నరికాడు, వాడు ఇంకో విల్లు తీసుకుంటే దాన్ని నరికాడు, దాంతో వాడు ఏం చేశాడు, చక్రం తీశాడు, ఆ చక్రం నరికాడు, వాడు గద తీశాడు, గద నరికాడు, వాడు కత్తి తీశాడు, కత్తి తీసుకుని కిందకు దూకుతూ ఉంటే శ్రీకృష్ణుడు మరో బాణంతో వాడి కత్తి నరికి తాను కూడా సునందం అనే ఖడ్గాన్ని ఒక్కసారి దూసి అమాంతంగా రథంలో నుంచి 8 అడుగులు ఎగిరి వాడి దగ్గరికి చేరి వాడిని జుట్టు పుచ్చుకుని ఈ చేతిలో ఉన్న కత్తి ఎత్తి ఒక్క దెబ్బతో తన నరికేబోయాడు. అలా నరకబోతుండగా టక్కన చేతులు పట్టేసుకుంది రుక్మిణీదేవి వచ్చి, ఒక్క క్షణకాలంలో ఈ కత్తి దెబ్బకి అన్నగారు రుక్మి యొక్క తల తెగేది, కానీ రుక్మి యొక్క చెల్లెలు రుక్మిణి ఆ చెయ్యి గట్టిగా పట్టేసుకుని స్వామి అంది. చూసారా ఎంత చెడ్డ అన్న, అన్నయ్య గారిని సంపరిస్తుందా, అందుకని కన్నీళ్లు పెట్టి ఏడ్చింది. నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయం పగలేకవో, సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా, అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం, నన్ను మన్నన చేసి కావు మనాథ నాథ దయానిధి, అనాథనాథ దయానిధి, కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభయితని, ప్రల్లదుంతగజూచితే నియుభాగ్యవంతులమైతిని, ఏ మల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదము చందుమా, తల్లిదండ్రులు పుత్ర శోకము తాల్చి చిక్కుదురీశ్వరా, అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితంగంబుతో వినతశ్రాంతముఖంబుతో శృతి చలద్వేణీ కళాపంబుతో కనుదోయింజడి కొన్న బాష్పములతో కన్యా లలామంబు మృక్కిన రుక్మిణి తెగవేయబోక మగిడల్ కృష్ణుండు రోచిష్ణుడై. ప్రభు నీవు ఈశ్వరుడివి, సమస్త లోకాలకి అధిపతివి, దేవాది దేవుడివి, నిన్ను గ్రహించలేక నువ్వు సమస్త లోకాలని సృష్టించి పోషించి లయం చేసుకునే పరమాత్మవని గ్రహించలేక మా అన్న రుక్మి నిన్ను నోటికొచ్చినట్లు తిట్టాడు, నీకు చాలా అపరాధం చేశాడు, వాడు పరమ దుర్మార్గుడు, సమస్త లోకాలు నీకు నమస్కరించి నీ అనుగ్రహంతో బతుకుతాయి, అందరికీ అభయం ఇచ్చేవాడివి, నిన్ను తిట్టిన నా అన్నగారిని ఆ మాత్రం రక్షించలేవా, నన్ను మన్నన చేసి కావు, నా ముఖం చూసి అతన్ని విడిచిపెట్టు, దిక్కులేని వాడికి నువ్వే దిక్కు, దయాస్వరూపుడివి, నిరంతరం నిన్ను శిక్షించాలనుకున్న వాడిని రక్షించే పుణ్యాత్ముడివి, తిట్టే వాళ్ళకు కూడా వరాలిచ్చేవాడివి, నా కోసం మా అన్నయ్యను విడిచిపెట్టు. ఓ ఈశ్వర, వీడిలో తప్పులున్నాయి, తప్పు లేదు కాబట్టి వాడిని క్షమించమని నేను అడగడంలా, వాడు పరమ పాపాత్ముడే, వాడిని చంపవలసిందే, కానీ నా కోరిక కూడా ఒకటి మన్నించు, మా అమ్మకి నాన్నకి నువ్వు అంటే ఎంతో ఇష్టం, మొదటి నుంచి నీకే ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఈ దుర్మార్గుడు పెళ్లిని ఇలా మార్చాడు, ఇప్పుడు మా అమ్మ నాన్న ఏమనుకుంటారో తెలుసా, పిలవకపోయినా కృష్ణుడు స్వయంగా వచ్చాడు, వచ్చి మా అమ్మాయిని పట్టుకెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాడు, మా కాబోయే అల్లుడు కృష్ణుడని ఆనందిస్తూ అందరికీ చెప్పుకుంటూ ఉంటారు అక్కడ, వాళ్ళకిప్పుడు నువ్వు ఈతని చంపిన విషయం తెలిసిందనుకో, కృష్ణుడు అల్లుడు అమ్మారని ఆనందించాం, కానీ ఆ అల్లుడు మా సొంత కొడుకును చంపాడు. అందులో పెద్ద కొడుకును చంపితే తల్లిదండ్రులకు మరీ బాధ కదా, మా కొడుకును చంపాడు కృష్ణుడు అని శాశ్వతంగా నిన్ను తలుచుకుని ఏడుస్తారు. అల్లుడు కొడుకును చంపితే ఏ మామగారైనా ఆనందించగలుగుతారా, ఎంత శత్రుత్వం ఉన్నా సరే. కాబట్టి నా మాట విను, పొరపాటును కూడా ఇతను చంపకు, చంపితే మా తల్లిదండ్రులు పుత్ర శోకంతో ఏడుస్తారు. మామగారికి అల్లుడి మీద ఒకసారి విరక్తి పుడితే ఆ బంధం ఇంకా అతుక్కోమంటే అతుక్కోరు తండ్రి అని ఎంతో డబ్బుతికతో కంఠం పొడుకుపోతూ ఉండగా, చెవుల మీదకి వెళ్లాడుతున్న జుట్టు కదిలిపోతూ ఉండగా, భుజాలు కదిలిపోతూ ఉండగా, ముఖమంతా చెమట్ల పట్టి ఉండగా, కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉండగా, పదే పదే దుఃఖిస్తూ, ఎక్కడ కృష్ణుడు తన మాట వినడో చంపేస్తాడో అనే భయం పెరుగుతూ ఉండగా, నడుము ఒడుగుతూ ఉండగా, చేతులు కంపిస్తూ ఉండగా, సకలాంగాలు శిథిలమైపోతూ ఉండగా, కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు జారిపడిపోయాడు. పైగా ఈవిడ మంచి అద్భుతమైన ఒక వెయ్యవలసిన ఈటి వేసింది లేండి అక్కడ. ఇక్కడతో ఆగలేదు ఆవిడ, కృష్ణ మన ఇద్దరికి ఇంకా పెళ్ళవలేదు, నా ఇంటి పేరు ఇంకా మారలేదు, ఇప్పుడు మా అన్నయ్యను చంపితే నాకు మైలు వస్తుంది, పెళ్లి ముహూర్తం అయిపోతుంది తర్వాత నీ ఇష్టం అని. ఇది గొప్ప బాంబు కదా, తెల్లారితే పెళ్ళి, కాసేపట్లో పెళ్ళవ్వాలి. తెల్లవారి వ్యక్తి అంటే ఆ రోజు ఎత్తుకుపోతాడు, రాత్రికే ముహూర్తం. పైగా రాత్రికి పెళ్లికి ముందు నిజంగా అన్నగారు చచ్చిపోతేప్పుడు ఆవిడ ఏమవుతుంది, మైలు పడుతుంది. 12 రోజుల దాకా మైలు శుద్ధి అవ్వదు, ఆ తర్వాత ముహూర్తం కుదురుతూ లేదు. కాబట్టి ఏం చేస్తావో ఆలోచించవను కానీ అసలు రుక్మిణీదేవి అడిగితే ఆయన ఏం కాదంటాడు, మంచి బంగారం లాంటి కాబోయే భార్య పక్కనుండగా పెళ్లికి ముందు గ్యారంటీగా మగవాడు చెప్పిన మాట వింటారు, పెళ్ళయ్యాక అది ఇంకనేం చెప్పక్కర్లా, అది ఒక లక్షణం. కాబట్టి ఈ సుందరీమణి మాట కాదనలేక, పైగా రాబోయే ఆపత్తు కూడా తెలుసు గనక, అన్నిటికీ మించి సర్వలోకేశ్వరుడు గనక మాధవుడు, ఆయనకి తెలియదేముంది, ఈ చమత్కారానికి లొంగేవాడు కాదు ఆయన, చమత్కారానికంటే అతీతంగా ఆయన అన్నీ ఎరిగినవాడు గనక, ఎవరు ఎవరి చేతిలో చావాలో తెలుసు గనక, వెంటనే ఏం చేశాడు, రుక్మిణి నరకడం మానేసి, చూచావా బావా నువ్వు ఎప్పుడైనా ఆవిడ మొహం పట్టించుకున్నావా, ఆవిడకి ఎవరితో ఇష్టమో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో ఆలోచించావా, ఆవిడ ఇష్టానిష్టాలు విచారించావా, అయినా నా భార్య నా రుక్మిణి అన్నని సంపద్దంది, ఇది ఆడవాళ్ళ మంచితనం అంటే, పుట్టింటి వాళ్ళ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది, నీకు అది ఏమాత్రం లేదు, సరే అయినా నువ్వు భావం మరిదివి, మరి నీకు నేను ఇవ్వవలసిన కట్నాలు ఇవ్వాలిగా, కొంచెం పుచ్చుకో అని వెంటనే చేశాడు. ఈ కత్తితోటి తలలా పట్టుకుని తలంతా గొరిగాడు, ఎలా గొరిగాడు తెలుసా, ఒకవేపు గొరిగి ఒకవేపు దుట్టట్టి పెట్టాడు, పోనీ పూర్తిగా గొరిగితే హాయిగా తిరుపతి గుండులాగా పైసా ఖర్చు లేకుండా క్షవరం అయ్యేది, ఇప్పుడు అలా కాకుండా ఒకవేపు గొరిగి ఒకవేపు దుట్టట్టి పెట్టాడు. మీసం ఏం చేశాడు, కుడివైపు తీశాడు, ఎడమవైపు ఈ సగం ఉంచాడు, ఈ సగం తీశాడు. గడ్డం కూడా ఏం చేశాడు, ఒకవేపు గొరిగాడు ఒకవేపు ఉంచాడు. ఈ విధంగా మూతి తల గడ్డము కొంచెం కొంచెం గొరిగి రేవులు వారు గొరిగి నిరూపింజేసి, పైగా చుట్టూతో తల మీద 5 పిలకలు పెట్టాడు. ఉపనయనానికి కూడా పంచశేఖలు పెట్టుకోలేదు వాడు, అప్పుడు పెట్టాడు పంచశేఖలు. అప్పుడు వాడు ఏడుస్తూ ఉంటే ఈ ఆ సమయానికి బలరాముడు శత్రువులు జయించి అక్కడికి అడుగు పెట్టాడు. రాగానే ఆయన అన్నాడు, ఇదేమిటి కృష్ణ, బావగారికి ఇలాగ క్షవరం చేయటం ధర్మమేనా, ఎంత తప్పిది, తలమనక భీష్మనందము తలయును మూతియును బరుగ తగవే బంధున్ తలయును మూతియు తరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. బావగారి మీద కోపం వస్తే ఫో ఫో అనాలి, తలమనక అంటే పొమ్మనక ఈ భీష్మకుమారుణ్ణి తలకాయ ఈ మూతి ఇవి కొంచెం కొంచెం గొరగడం తగవే న్యాయమా, బంధువుకి ఈ తలకాయ తరగడం మూతి గొరగడం తలకాయ తీయడం కంటే దరిద్రం, ఎందుకంటే తలకాయ తీసేస్తే వదిలిపోయేది, అంతకంటే నీచమైన అవమానమైన పనిది అన్నాడు. ఇది ఇందులో దెప్పుడుందో తెలియదు, ఓదార్పో తెలియక రుక్మి తలకాయ వచ్చుకుని అన్నట్ట, బావా బాధపడకు, అయినా బావా బావమరుదులు సరదా నీకు తెలియదా, బావా బావా పన్నీరు అని కృష్ణుడు ఏదో కాసేపు అలా చేశాడు, ఆ మాత్రానికి సంతోషించు బాధపడకు, ఎంతైనా మనం మనం బంధువులం, నీ చెల్లెలు మా తమ్ముడి భార్య, నువ్వంటే నాకు ఎంతో అభిమానం, నువ్వు 1 రూపాయి ఇస్తే పూర్తిగా గొరిగేస్తారు, నెలలో జుట్టు వచ్చేస్తుంది, జుట్టుకే ఉందయ్యా, ఆ రోజుల్లో బాగా తొందరగా కూడా వచ్చేది లేదు, అందుకని నెలలలో తిరిగి చుట్టు వస్తుంది. నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకుండా హాయిగా ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా ఉండు. శుభముహూర్తం చూసుకుని ఈ పెళ్ళయ్యాక రిసెప్షన్ ఒకటి పెడతాను అప్పుడు వద్దు కానీ, నీకు జుట్టు పెరిగాక రిసెప్షన్కి వచ్చి భోజనం చేసి వెడదు కానీ అని ఓదార్చి పంపాడు. వీడు చాలా దుఃఖం పొంది, నేను కృష్ణుణ్ణి చంపకుండా రుక్మిణిని తీసుకురాకుండా వెనక్కి నగరంలోకి అడుగుపెట్టినని ప్రతిజ్ఞ చేశాడుగా మరి, అందుకని పాపం ఊళ్ళోకి వెళ్ళక ఊరవతల ఒక పొలంలో టెంపరీ ఇల్లు వేయించుకుని సత్యనాక అక్కడే ఉన్నాడు పాపం. అందుకే ప్రతిజ్ఞలు చేయకూడదు తొందరపడి, ఇంకా యావత్ జీవితం నగరంలోకి అడుగుపెట్టలేదు వాడు. చిట్ట చివరికి వాడికి ఒక కూతురు పుట్టింది, ఆ కూతుర్ని మళ్ళీ కృష్ణుడు కొడుక్కున్నాడే ప్రద్యుమ్నుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చెల్లెలంటే ఇష్టమే వాడికి. ఇప్పుడు ఈ గొడవ జరిగినా మళ్ళీ తన కూతుర్ని కృష్ణుడు పెద్ద కొడుక్కి రుక్మిణి కొడుక్కి ప్రద్యుమ్నుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ మనవరాలు పుట్టింది, ఆ మనవరాల్ని ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలో తగాద వచ్చింది, ఆ తగాదలో బలరాముడు ఒక్కసారి నెత్తి మీద కొట్టి చంపేశాడు. అంటే మనవరాలి పెళ్లిలో చచ్చిపోయాడు. బలరాముడి చేతిలో చచ్చే యోగం ఉంటే కృష్ణుడి చేతిలో చవకటం పోయాడనమాట వాడు. చాలా అద్భుతమైన కథ భాగవతం కథ చాలా ఉంటుంది. తర్వాత అనిరుద్ధుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి పెళ్లిలో పాపం రుక్మి చివరి చచ్చిపోయాడు. ఇది పక్కన పెడితే వాడు అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రుక్మిణీదేవి ఇంకా మా అన్నయ్యకి అవమానం జరిగింది, ఇంత గందరగోళం అయిపోయింది, ఇంత గందరగోళంలో పెళ్లి చేసుకుని ఏం సుఖపడతామని కొంచెం దుఃఖం వచ్చి ఏడుస్తోంది తల వంచుకుని. అప్పుడు మరదల దగ్గరకు వచ్చాడు. అమ్మా మరదరా, కన్నీట్లు కన్నీరు వరదలైతే ఎలా మరదరా అన్నాడు ఆయన. ఏడవకు, ఎందుకు ఏడుస్తావు, ఏడుపు ఎందుకు వస్తుందో తెలుసా, అజ్ఞాన జంబగు శోకము విజ్ఞాన విలోకనమున విడువు నీకు ప్రజ్ఞావతిగింతగునే అజ్ఞానుల భంగి వగవ అంభోజముఖి. మూర్ఖులకి జ్ఞానం లేకపోవటం వల్ల శోకం పుడుతుంది. శోకం దేనివల్ల వస్తుంది, అజ్ఞానము నుండి పుడుతుంది. తెలివి తెలివైన వాడికి ఏడుపు రాదు, అజ్ఞానము నుండి శోకం పుడుతుంది. జ్ఞానులు ఆ శోకాన్ని దేంతో తొలగించుకుంటారు, విజ్ఞాన దృష్టితో విడిచిపెడతారు. నువ్వు ప్రజ్ఞావతివి, బాగా చదువుకున్న పండితురాలివి, అన్నీ ఎరిగిన దానివి, సామాన్య స్త్రీలాగా నువ్వు కూడా ఏడవచ్చునా? అసలు ఈ సుఖం దుఃఖం జీవులకు ఎందుకు వస్తాయి, కర్మ వల్ల వస్తాయి. ఒక మంచి పని చేస్తే అది సుఖరూపంలో వస్తుంది, చెడ్డ పని చేస్తే దుఃఖరూపంలో వస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి అవమానం వచ్చిందంటే అవమానం పూర్వం తాను చేసుకున్న పాపమే. ఒక్కొక్క వ్యక్తికి ఇవాళ సన్మానం జరుగుతుందంటే అది ఒకప్పుడు వాడు చేసుకున్న పుణ్యఫలమే. కాబట్టి నువ్వు ఇలాంటి వాడికి ఏడవకూడదు.